ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायमुदीरये नस्य प्रायेश भद्रेषु नित्यं भागवत सेवयां भगवतीरुत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिके। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तत्कांचन गौरांगी राधे वृंदावनीश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांछाकल्पतरूप्यस्य कृपासिन्धुभ्यै वच पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।
చదువుతున్నది శ్రీమద్భాగవతం దశమ స్కందం అధ్యాయం 65 శ్లోకం 10.
కశ్చిత్ స్మరతి వా బంధూన్, కశ్చిత్ స్మరతి వాన్ బంధూన్, పితరం మాతరం చ సహా, పితరం మాతరం చ సహా, అప్యసౌ మాతరం ద్రష్టుం, అప్యసౌ మాతరం ద్రష్టుం, సకృదాప్యాగమిష్యతి, సకృదాప్యాగమిష్యతి, అపి వా స్మరతే అస్మాకమను, అపి వా స్మరతే అస్మాకం, అనుసేవాం మహాంభుజః, అనుసేవాం మహాంభుజః.
ప్లీజ్ రిపీట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. కశ్చిత్ ఒకవేళ, స్మరతి స్మరించునా, వా లేదా, బంధూన్ బంధువులను, పితరం తండ్రిని, మాతరం తన తల్లిని, చ మరియు, సం అతడు, అపి కూడా, అసౌ తాను, మాతరం తల్లిని, ద్రష్టుం చూచుటకు, సకృత్ ఒకమారు, అపి అయినను, ఆగమిష్యతి వచ్చునా, అపి నిజముగా, వా లేదా, స్మరతే అతడు స్మరించుచుండునా, అస్మాకం మా యొక్క, అనుసేవాం స్థిరమగు సేవను, మహాభుజః మహాభుజుడు. దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద్. జయ శీల ప్రభుపాద్. అతడు తన బంధువులను, ముఖ్యముగా తల్లిదండ్రులను స్మరించుచుండున, తన తల్లిని చూచుటకు కనీసము ఒక్కమారైనా అతడు వెనుకకు తిరిగి వచ్చున, ఆ మహాభుజుడకు శ్రీకృష్ణుడు అతని కొరకే మేము చేసిన సేవను స్మరించుచుండున. భాష్యం. పూలదండలను గుచ్చుట, నేర్పుగా సుగంధ లేపనములను అలదుట, పుష్పదళములతో విసనకర్రను, క్షయ్యను, ఛత్రములను తయారు చేయుట ద్వారా గోపికలు శ్రీకృష్ణుని సేవించుచుండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. ఈ సరళమగు ప్రేమ కార్యముల ద్వారా వారు దేవదేవునికి మహోన్నతమగు సేవననొచ్చిరి. ఓం అజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశలాకయాం చక్షురన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః.
నమావోం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కశ్చిత్ స్మరతి వాన్ బంధూన్ పితరం మాతరం చ సహ అప్యసౌ మాతరం ద్రష్టుం సకృదప్యాగమిష్యతి అపి వా స్మరతే స్మాకం మనుసేవాం మహాంభుజః
అతడు తన బంధువులను ముఖ్యముగా తల్లిదండ్రులను స్మరించుచుండున తన తల్లిని స్మరించుటకు కనీసము ఒక్కమారైనా అతడు వెనుకకు తిరిగి వచ్చున ఆ మహాభుజుడగు శ్రీకృష్ణుడు అతని కొరకై మేము చేసిన సేవను స్మరించుచుండునా. ఈ యొక్క అధ్యాయం బలరాముడు బృందావనమును సందర్శించుట. ఒకసారి బృందావనం నుంచి తిరిగి వెళ్లిపోయినటువంటి కృష్ణ బలరాములు తిరిగి బృందావనానికి రాలేదన్నమాట. చాలా సంవత్సరాలు ఆ రకంగా గడిచిపోయింది. కృష్ణ
జయ శ్రీ రాధా గోవింద సరస్వతి బృందకి
కృష్ణ బలరాముల యొక్క విరహంలో ఈ బృందావన వాసులందరూ కూడా వాళ్ళు కాలం గడిపారన్నమాట. వాళ్ళ యొక్క విరహం చాలా తీవ్రమైనటువంటిది. అప్పుడు కొలది దినముల తర్వాత బలరాముడు బృందావనానికి వెళ్ళడం జరుగుతుంది. బృందావనానికి వెళ్ళినప్పుడు ఈ గోపికలు ఈ రకంగా అడుగుతూ ఉన్నారు, అసలు వాళ్ళ తల్లిదండ్రులనన్నా గుర్తు తెచ్చుకుంటాడా కృష్ణుడు? అయితే ఒక సత్యం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భక్తులు ఎప్పుడూ కృష్ణుని గురించి స్మరిస్తూ ఉన్నారు, మరి కృష్ణుడేమో భక్తుల గురించి స్మరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు భక్తుల గురించి మనకు భాగవతంలోనే నిదర్శనాలు ఉన్నాయి. ద్వారకలో రుక్మిణీదేవి అడుగుతుంది, స్వామి మేమేమీ భక్తులం కాదా, ఇంతగా సేవ చేస్తూ ఉంటే ఎప్పుడూ పరధ్యానం, ఎప్పుడూ పరధ్యానం, ఎప్పుడూ పరధ్యానం. భగవంతుడు ద్వారకలో ఉన్నంత వరకు ఎక్కువ సమయం పరధ్యానంలో ఉండేవాడంట. ఆ పరధ్యానం ఎక్కడా అంటే రాధిక, శ్రీమతి రాధారాణి, తర్వాత బృందావనం, తర్వాత గోపికలు, గోపబాలురు, గిరిగోవర్ధనం, వీటి మీదే ధ్యానం అనమాట ఆయనకి ఎప్పుడు కూడా. రుక్మిణీదేవి అడుగుతూ ఉంది, ఏంటి మాకు ఆ బృందావన వాసులకు వ్యత్యాసం ఏంటి, మేమేం భక్తులం కాదా, ఎందుకు మీరు ఎప్పుడు పరధ్యానంలో, మేమిక్కడ చేస్తూ ఉంటే అక్కడ ధ్యానంలో ఉంటారేంటి అని రుక్మిణీదేవి అడిగినప్పుడు అప్పుడు స్వామివారు చెప్తూ ఉన్నారు, మీరు ఇక్కడ ద్వారకలో సేవ చేయట్లేదని ఏం లేదు, చేస్తున్నారు సేవ, అయితే బృందావన వాసులు వాళ్ల యొక్క హృదయాలను అర్పించి సేవ చేశారు, అది వ్యత్యాసం. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కూడా ఆయన ఏం చెప్తారంటే, మనం ఏ రకమైనటువంటి సేవ చేయాలా అంటే హార్ట్ ఫెల్ట్ డివోషనల్ సర్వీస్, అంటే హృదయపూర్వకమైనటువంటి భక్తియుక్త సేవలు. మనం కూడా సేవ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కుక్ చేస్తూ ఉంటారు, వాళ్ళు స్వీట్ రైస్ అని చెప్పి తెచ్చిస్తారనమాట, కానీ దాంట్లో స్వీట్ వేయడం మర్చిపోయి ఉంటారు అనమాట. సో మనం ఎక్కడో ధ్యానంలో, ఎక్కడో ధ్యానంలో సేవ చేస్తూ ఉన్నాం, కానీ హృదయపూర్వకమైనటువంటి అంటే వాళ్ళ యొక్క మనసు అక్కడ నిలకడగా ఉంది ఆ భగవంతుని యొక్క సేవ చేయడంలో. చంచలత్వం లేదు, స్థిరమైన బుద్ధితోటి ఆ భగవంతుని యొక్క సేవలో వాళ్ళని వాళ్ళు కైంకర్యం చేస్తున్నారు. అప్పుడు రుక్మిణీదేవి ఏం చేస్తుంది అంటే, అందరు ద్వారకాపురి వాసులందరికీ కూడా ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేస్తుందన్నమాట. ఏర్పాటు చేసి
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతుంది. స్వామి యొక్క ధ్యానాన్ని ద్వారకలోని నిలుపుకోవాలా అన్నటువంటి పట్టుదల మీలో ఉందా?
అవును రుక్మిణీదేవి, మాలో కూడా పట్టుదల ఉంది. అటైతే
బృందావన వాసులు హృదయపూర్వకంగా సేవలు చేశారంట, మనం కూడా ఎప్పుడైతే చేస్తామో ఆ రకంగా కృష్ణుని యొక్క చిత్తమంతా ఇక్కడే ఉంటుంది, ఆయన బృందావనం మీద ఆలోచన పోకుండా ఉంటుంది. అప్పుడేమైంది అంటే రుక్మిణీదేవి యొక్క గైడెన్స్ లో ద్వారకాపురి వాసులందరూ కూడా బృందావన భావనలో సేవ చేయడం మొదలుపెట్టారంట. అప్పుడు ద్వారకలో బృందావనం వెలసిందంట, ద్వారకలో బృందావనం వెలసిందంట, అందరూ కూడా అదే భావన. అప్పుడు కృష్ణుడికి ఆయనకి అరే నేను బృందావనం గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆ రకమైనటువంటి భావన కలిగిందంట. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, భగవంతునికి ఒకే ఒక్క వ్యాపకం ఆలోచన ఏంటి అంటే, తన భక్తుల యొక్క యోగక్షేమాల గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా వేరే పనేం లేదు ఆయనకి. భక్తులు భగవంతుని గురించి ధ్యానం, భగవంతుడు భక్తుల గురించి ధ్యానం. మీ అందరికీ తెలుసు, ధ్రువుడు కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటే వైకుంఠంలో నారదముని వీణ వాయిస్తూ ఉన్నాడంట, ఉన్నటువంటి వీణ వాయించడం ఆపేశాడు. ఆపేస్తే స్వామివారు అడిగాడు, ఏం నారద వీణ వాయించడం ఆపేసావేంటి అన్నాడు. అప్పుడు నారదుల వారు అంటున్నారు, నేనేం చేసినా మీ సంతృప్తి కోసం చేయాలా, మీరు ఎక్కడో ధ్యానంలో ఉంటే ఇక్కడ నేను కుయ్యను వాయించుకోవడం దేనికైనా ఆపేశాను అన్నాడు. ఇదేంటయ్యా నా ధ్యానం ఎక్కడుంది? స్వామి మీ భక్తుడు ధ్రువుడు కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు, మీ ధ్యానమంతా అక్కడుంది, వెళ్ళి స్వామి అనుగ్రహించండి అతన్ని. అప్పుడు స్వామివారు అడుగుతున్నారంట, అతని యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరు అన్నాడు. స్వామి ఇక్కడ ఎందుకున్నాను, రికమెండేషన్ చేయడం కోసమే, నేనే ఆయన గురువుని అన్నాడంట. నేను ఇక్కడ ఉండేది రికమెండేషన్ చేయడం కోసమే వచ్చాను ఇక్కడికి, నేనే ఆయన గురువుని, పోయి అతన్ని ఉద్ధరించండి ఉద్ధరించండి. సో ఇక్కడ దుర్వాసముని సుదర్శన చక్రం తరుముతూ ఉంటే అన్ని లోకాలకి వెళ్ళాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, నన్ను కాపాడండి అన్నాడు. బ్రహ్మ చెప్పాడు, సృష్టి అంతంలో ప్రళయం వస్తుంది, ఆ ప్రళయాన్ని నేను కూడా స్వాగతిస్తాను, ప్రతిఘటించను. ఎందువల్లంటే ప్రతిఘటించి ఉపయోగం లేదు కాబట్టి, ఆ ప్రళయాన్ని నేను కూడా స్వాగతిస్తాను. అటువంటిది ఆ సుదర్శనునికి ఎదురు చెప్పడం కానీ ఎదురు నిలబడడం కానీ మా వల్ల కాదన్నాడు. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు అన్నాడు, నా దగ్గరికి వచ్చే బదులు ఆ భగవంతుని దగ్గరికే వెళ్లి శరణు వేడు, ఆయనేమన్నా నిన్ను అనుగ్రహిస్తాడేమో, మేం చేయదగింది ఏమీ లేదన్నాడు. తీర వైకుంఠానికి వెళ్తే స్వామివారు ఏమన్నారంటే, దూర్వాసుని చూసి, అయ్యా సృష్టిలో ఒక సత్యం తెలియంది మీకందరికీ ఏంటి అంటే, అన్నీ నా ఆధీనంలో ఉన్నాయని చెప్పి అనుకుంటారు కానీ నేను మాత్రం నా ఆధీనంలో లేను అన్నాడు. అప్పుడు దూర్వాసుడు అంటున్నారు, మరి మీరెవరు ఆధీనంలో ఉన్నారు? నా భక్తుల ఆధీనంలో ఉన్నాను నేను అన్నాడు. భక్త పరాధీన, అన్ని నా ఆధీనంలో ఉన్నాయి, అన్ని నా కంట్రోల్లో ఉన్నాయి కానీ నేను మాత్రం నా కంట్రోల్లో లేను, నా భక్తుల కంట్రోల్లో ఉన్నాను. అందుకనే మనం బృందావన లీలల్లో చూడొచ్చు, రాధారాణి శ్రీమతి రాధారాణి కృష్ణు యొక్క నామధేయం ఏంటి అంటే మదన మోహన, అంటే మన్మధుణ్ణి కూడా మోహింపజేసేటువంటి వాడు కృష్ణుడంట. రాధారాణి నామధేయం ఏంటి అంటే మదన మోహన మోహిని, ఆ మదన మోహనుణ్ణి కూడా మోహింపజేస్తుందంట రాధారాణి. మరి కేవలం ఆమె రూపంతోనా? కాదు, ఆమె పవిత్రతతోటి, పవిత్రతతోటి. బృందావనంలో ఒకసారి రాధాకృష్ణులు పోతూ ఉన్నారంట, ఒక నెమలి చాలా చక్కగా నృత్యం చేస్తూ ఉందంట. శ్రీమతి రాధారాణి కృష్ణుడితో అనింది, హే శ్యామ కృష్ణ, ఈ నెమలి చూడు ఎంత చక్కగా నృత్యం చేస్తూ ఉందో. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, హే రాధే, ఈ నెమలి కన్నా బాగా నృత్యం చేసి చూపిమంటావా అన్నాడు. సరే స్వామి అనిందండి. కృష్ణుడు వెళ్లి తన చేతులంతా కూడా నెమల్లాగా పురులు విప్పినట్టుగా చాలా అద్భుతంగా నృత్యం చేసి
తర్వాత వచ్చి రాధారాణి పక్కన టీవీగా నిలబడి, ఏం రాదే ఎట్లా నృత్యం చేశానన్నాడు. అప్పుడు శ్రీమతి రాధారాణి అనిందంట, బా అద్భుతంగా నృత్యం చేశారు స్వామి, ఎంత అద్భుతం అంటే వర్ణించలేను, కానీ ఆ నెమలి మీకన్నా బాగా నృత్యం చేసింది అని.
మరలా కృష్ణుడు వెళ్ళిపోయాడంట, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా అద్భుతంగా నృత్యం చేసి మరలా శ్రీమతి రాధారాణి దగ్గరికి వచ్చాడు. రాధే ఇప్పుడు చెప్పు అన్నాడంట. బా ఇందాకటి కన్నా ఇప్పుడు ఇంకా అద్భుతంగా చేశారు మీరు నృత్యం, కానీ ఆ నెమలి మీకన్నా బాగా చేసింది అని. మూడోసారి కూడా అదే, చివరికి ఈ నల్లని వాణి యొక్క ముఖం ఎర్రగా కందిపోయిందంట అలిగాడు. అప్పుడు శ్రీమతి రాధారాణి గుర్తించి, స్వామి తమాషాకి ఆ రకంగా అన్నాను, కానీ ఈ యొక్క సృష్టినంతా ఆడిస్తున్నారు, మీకన్నా గొప్పగా ఎవరు నృత్యం చేయగలరు అని చెప్పిందంట. మీకన్నా గొప్పగా ఎవరు నృత్యం చేయగలరు. ఇంకోసారి కృష్ణుడు చాలా చక్కగా అలంకరించుకుని శ్రీమతి రాధారాణి ఇంటికి వెళ్ళాడంట. తలుపు తెరితే శ్రీమతి రాధారాణి, కొంచి ఎవరక్కడా అని అడిగిందంట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేను మధు అన్నాడంట. ఓ తేనెటీగ కుడుతుంది బాబు, నేను తలుపు తీయను. తర్వాత మళ్ళా కృష్ణుడు అన్నాడు, నేను చక్రి అన్నాడంట. ఓ కుండలు చేసేవాడా, మా ఇంట్లో చాలా కుండలున్నాయి, పక్కింటికి వెళ్ళు బాబు. నేను శ్యామ, నీలి మేఘమా, వర్షాలు బోలుడని పడ్డాయి, పక్క ఊరికి పోయి కురు అని చెప్పిందని. సో ఈయన ఎన్ని నామాలు చేస్తే అన్ని అర్థాలు చెప్తూ ఉండేసరికి కృష్ణుడు అలసిపోయి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మెల్లిగా కుర్రని తలుపు తెరిచి రాధారాణి నవ్వుతూ, ఏ కృష్ణ అని చెప్పి స్వాగతం పలికిందనమాట. అంటే ఈ లీలలన్నిటి నుంచి మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, పవిత్రత ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. భక్తి రసామృతం కూడా అదే చెప్తుంది, శుద్ధ భక్తి అన్నటువంటిది కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, కానీ ఆ శుద్ధ భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది, కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. కృష్ణుడు 24 గంటలు పరమోత్కృష్టమైనటువంటి భక్తురాలు శ్రీమతి రాధారాణి యొక్క ధ్యానంలో ఉన్నాడు. ఒకసారి శ్రీమతి రాధారాణి చక్కగా పూమాల తయారు చేసి వృందదేవికి ఇచ్చిందంట, ఇది కృష్ణునికి ఇవ్వాలా అని చెప్పి. వృందదేవి వృందావనం అంటే తులసీవనం, ఆ వృందావనానికి ఎవరు ఇన్ఛార్జి అంటే వృందదేవి, తులసీదేవి. సో ఆమెకిస్తే ఆమెం చేసింది అంటే కృష్ణుని యొక్క ప్రియ సఖుడైనటువంటి శుభలుణ్ణి పిలిచింది, పిలిచి ఈ యొక్క పూమాలని కృష్ణునికి అప్పగించు అని. కృష్ణుడు రాధాకుండ దగ్గర కూర్చొని రాధా విరహంలో ఉన్నాడు, రాధే 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 రాధే. ఆయన శరీరం అంతా జ్వరం వచ్చినట్టుగా ఉందంట రాధా విరహంలో. అప్పుడు శుభలుడు వెళ్ళి, హే కృష్ణ, శ్రీమతి రాధారాణి స్వహస్తాలతో ఈ యొక్క పూమాల తయారు చేసి వృందదేవికి ఇచ్చింది మీకిమ్మని, వృందదేవి నాకిచ్చింది, నేను తీసుకుని వచ్చి మీకు ఇస్తున్నాను. అది మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్న సమయం అంట. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఏ శుభల, శ్రీమతి రాధారాణ్ణి కలిసేదానికి అవకాశం ఉందా అన్నాడంట. అప్పుడు శుభలుడు అంటూ ఉన్నాడు, స్వామి కోరికలో పరాకాష్ఠిది, ఇది మధ్యాహ్నం, ఇప్పుడు రాధారాణ్ణి కలిసేదానికి ఎట్లా వీలవుతుందయ్యా అన్నాడంట. అప్పుడు కృష్ణ అన్నాడంట, హే సఖా, స్నేహానికి ఇచ్చే విలువ ఇదేనా, నువ్వు నన్ను రాధారాణితో కలపలేవా అన్నాడు. అప్పుడు శుభలుడు, ఆ స్వామి సెంటిమెంట్లు చాలా పనిచేస్తాను, ఎట్లన్నా కానీ శ్రీమతి రాధారాణి ఇక్కడికి తీసుకుని వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళాడంట. వెళ్ళి శ్రీమతి రాధారాణి ఇంటి ముందు అటు ఇటు శుభలుడు తిరుగుతూ ఉన్నాడంట. రాధారాణి అత్తగారు జటిల అప్పుడే చక్కగా మధ్యాహ్నం భోజనం చేసి తాంబూల నవ్వులతో వచ్చి అక్కడ కూర్చొని ఉందంట. ఈ శుభలుని చూసి, ఏయ్ ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అనిందంట. అప్పుడు శుభలుడు అంటున్నాడంట, అమ్మా నా దూడ ఒకటి తప్పిపోయిందే, అది మీ మందలో ఏమన్నా కలిసిందేమో అంటూ ఊరంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు, నీళ్ళు ఒక్కటే మిగిలింది, మీ మందలో ఏమన్నా కలిసిందేమో అని చెప్పి ఇక్కడికి వెతుక్కుంటా వచ్చాను, నాకు ఒక్క చిన్న సహాయం చేసి పెట్టవే. ఏంట్రాది అనిందంట. ఏం లేదు, మీ మందలో మా దూడేమన్నా కలిసిందేమో చూసి చెప్తావు, ఎరా నేను నీకేమన్నా సర్వెంట్నా, నువ్వు అయినా నీ దూడ గురించి నాకేం తెలుస్తుంది, నీ దూడ నువ్వే వెతుక్కోవాలా, పో ఇంట్లోకి పోయి వెతుక్కోవాలి,
నాకదే కావాలి తల్లి అని మనసులో అనుకుంటూ సుబలుడు లోపలికి వెళ్ళిపోయాడంట. యోగమాయ యొక్క అనుగ్రహం వల్ల సుబలునికి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయంట. ఏమని అంటే, ఎట్లా సేవ చేయాలా భగవంతుడికి. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, యోగమాయ మనల్ని కృష్ణుడి దగ్గరకు చేరుస్తుంది, మహామాయ ఏం చేస్తుంది, కృష్ణునికి దూరం చేసేస్తుంది అనమాట. సో యోగమాయ అనుగ్రహంతో సుబలుడు ఆలోచిస్తున్నాడు, ఎట్లా శ్రీమతి రాధారాణిని కృష్ణుడితో కలపాలా. అప్పుడు ఉన్నట్టుండి ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఆ సుబలుడు ఇంచుమించుగా కొంచెం ఆయన యొక్క ముఖ కవళికలన్నీ కూడా శ్రీమతి రాధారాణి ముఖ కవళికలతో పోలికుంటుందంట. అప్పుడు సుబలుడు ఏమంటున్నాడంటే, ఏ రాధే, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, నా దుస్తులు నువ్వేసేసుకో, తలపాగా కట్టేసుకో, ఆ దూడనొక దాన్ని ఎత్తుకొని నీ ఎదకు హత్తుకొని నువ్వు వెళ్ళిపో, నీ దుస్తులు నేనే వేసుకుంటాను, ఇక్కడ ఉండిపోతాను. అప్పుడు సుబలుని యొక్క ఆలోచనకి శ్రీమతి రాధారాణి, వాహ్ మంచి ఆలోచన అని చెప్పి దుస్తులు మార్చేసుకున్నారనమాట. శ్రీమతి రాధారాణి ఏం చేసింది, ఒక దూడనొక దాన్ని ఆమె ఎదకు హత్తుకొని అక్కడ జట్టిల ఉంటే, మయా మీ మందలోనే దొరికింది నా దూడ, అబ్బా మంచిదిరా పోయిరా అనిందంట. నేరుగా రాధారాణి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది ఎక్కడికి, రాధాకుండ దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఈ శుభలుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఆమె అయితే వెళ్ళిపోయింది, నేనెట బయటపడాలి ఇక్కడి నుంచి, నేనెట బయటపడాలి ఇక్కడి నుంచి. ఆయన ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మళ్ళా యోగమాయ ఒక ఆలోచన కల్పించింది. ఈ లోపల ఆ జటిలనే అనిందంట, బృందావనంలో ప్రతి ఒక్క స్త్రీ మధ్యాహ్నం పూట ఒక వ్రతం చేస్తారంట. అది ఏంటి అంటే సూర్యదేవుని యొక్క పూజ అంట. యమునలోకి వెళ్లి సూర్యదేవుని యొక్క పూజ చేస్తారంట. అప్పుడు జటిల్ అంటూ ఉంది, ఏ రాధే మధ్యాహ్నం అయిపోయిందే, అందరూ సూర్యదేవుని యొక్క పూజకు వెళ్తున్నారు, నువ్వు వెళ్ళవు అనిందంట. అప్పుడు సుబలుడు, మయ్యా మే జానహునా అని చెప్పి అట్లా నడుచుకుంటూ వచ్చేసాడు, బయట ముసుగేసుకొని బయటకు వచ్చేసాడు అనమాట. అప్పుడు సుబలుడు నేరుగా రాధాకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణునికి సేవ చేసి ఆ శ్రీకృష్ణుడితో ఆమె కాలాన్ని గడిపి అక్కడి నుంచి ఆ సూర్య పూజలు అయిపోయే సమయానికి నిజమైనటువంటి రాధారాణి తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేసింది. సుబలుడేమో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి నమస్కరించుకుని, స్వామి మీ అనుగ్రహంతో నేను ఇది చేయగలిగాను. అప్పుడు భగవంతుడు సుబలుని గట్టిగా ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడంట. ఏ నా కోరిక తీర్చావు సుబల అని చెప్పి. సో ఈ రకంగా ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి, సకల చరాచర జీవులన్నీ కూడా ఒకటే ఆలోచన, వాటి యొక్క హృదయస్థం నుంచి వచ్చేటువంటి శబ్దం ఏంటి అంటే, ఆ రాధాకృష్ణుల యొక్క సేవలో మనం ఒక అణువుగా మనం అంకితమైపోవాలా అనేటువంటి శబ్దం వాళ్ళ హృదయం నుంచి వస్తుంది, ప్రతి జీవి యొక్క హృదయం నుంచి అక్కడ వస్తుందంట. సో మనం కూడా ఏంటి అంటే, ప్రభుపాదుల వారి ఉపన్యాసంలో చెప్తారనమాట, దురదృష్టవశాత్తు ఈ కాలుష్యపూరితమైనటువంటి ప్రపంచంలో మనం పుట్టాం. పవిత్రత అన్నటువంటి పదమే చాలా మందికి అసలు వినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి పవిత్రత ఏ రకంగా పొందగలం, పవిత్రత ఉన్నా లేకపోయినా పవిత్ర భక్తుడు కావాలా అన్నటువంటి సంకల్పం నిన్ను ఆ పవిత్రమైనటువంటి మార్గంలో పయనించేటట్టు చేస్తుంది అని చెప్పి శీల ప్రభుపాదులు వారు చెప్పారు. ఆ సంకల్పం అట్లీస్ట్ నేను పవిత్రుని కావాలా. సో ఆ సంకల్పం కలగడం ఒకటి, ఆచరణలో పెట్టడం ఒకటి. ఎందువల్లంటే ప్రతినిత్యం ప్రతి గడియలో కూడా ప్రతి లవణంలో కూడా మనకేంటి అంటే పరీక్ష అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కృష్ణుడా మాయా, కృష్ణుడా మాయా. మన రోజులో ఎన్నిసార్లు ఎక్కువ మాయకు ఓటేస్తాము, కృష్ణుడికి ఓటేస్తాం అనే దాన్ని బట్టి మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనేటువంటిది ఉంటుందన్నమాట చరిత్రలో. అందుకనే గొప్ప గొప్ప పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించినటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అందుకని నిత్యం భాగవత సేవయం, నిత్యం భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా, ఆ మహాత్ముల యొక్క లీలలను శ్రవణం చేయడం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం ప్రక్షాళనమవుతుంది అని చెప్పి ఆచార్యులు చెప్తూ ఉన్నారు. నైమిషారణ్యంలో మునులు ఏం చెప్తున్నారు, 1000 సంవత్సరాలు యజ్ఞం చేశాం, ఫలితం ఏంటి అంటే ఆ పొగ మమ్మల్ని అంటుకునింది అంతే, కానీ మీ కథామృతం మా హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని అంతా ప్రక్షాళనం చేసింది అంటున్నారు. యజ్ఞం 1000 సంవత్సరాలు చేస్తే ధూమం అంటే పొగ అది మమ్మల్ని అలుముకునింది అంతే, కానీ మీ కథామృతం
మా హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాన్నంతా ప్రక్షాళనం చేసింది. రాజా రుక్మాంగద ఆయన ఏకాదశి వ్రతాన్ని చాలా తీవ్రంగా పాటించేవాడంట. ఆయన పాటించడమే కాకుండా యావత్ మంది ప్రజల చేత కూడా పాటించేవాడంట, పాటింపజేసేవాడంట. ఏకాదశి ముందు రోజు దండోరా ఉండేదంట. ఏమని అంటే, అహో రేపు ఏకాదశి, ఇది ఇది నియమం పాటించాలా, హరిభక్తిలో రోజంతా గడపాలా, హరినామ సంకీర్తన చేయాలా, హరి కీర్తనలో పాల్గొనాలా, హరిలీలలను శ్రవణం చేయాలా అని చెప్పి ఏకాదశి వ్రతం యొక్క విశిష్టతను దండోరాగా వేసేవాడంట. యావన్ మంది ప్రజలు అది పాటించడం వల్ల యమధర్మరాజుకి యమకింకర్లకు పనిలేదంట. యమధర్మరాజుకి యమకింకర్లకి ఇద్దరికీ పనిలేదంట. వాళ్ళకి మరి పని లేకపోతే ఐడిల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. యమకింకర్లు ఎవరో తెలుసా? వాళ్ళు సీజన్డ్ నరకవాసులు అంట యమకింకర్లు. అంటే సీజన్డ్ అంటే ఇప్పుడు వాడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి నరకంలో ఉన్నాడనమాట. వాడిని నూనెలో వేసేస్తే ఆడేం లెక్క చేయడు. వాడు వేసేదానికి ముందే నూనెలో వేసేస్తారా, వేసేయండి నన్ను అంటాడు అనమాట. రంపంతా కోసేస్తారా, కోసేయండి రెడీ అంటాడు. ఏం భయం లేదు, నొప్పి లేదు. అటువంటి సీజన్డ్ నరకవాసుల్ని యమకింకర్లు అయ్యేదానికి వాళ్ళకి ఆ పోస్టులు ఇస్తారంట. సో అంత సీజన్డ్ ఫెలోస్ వాళ్ళకి పని లేకపోతే ఇంకెట్టుంటది నరకం చెప్పండి. అందుకని చెప్పి వాళ్ళందరూ యమధర్మరాజు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడంట. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి మాకు పని లేకుండా అయిపోయిందయ్యా. ఆ రుక్మాంగదుడు అందరి చేత ఏకాదశి వ్రతాన్ని చేపిస్తున్నాడు, అందరూ మరణం తర్వాత మోక్షం, ఇంకా మాకు పనే లేదు. అప్పుడు బ్రహ్మ, ఆయన వ్రతాన్ని భంగం చేయడం కాదు, అసలు ఆయన్ని పరీక్షించాలి రుక్మాంగదుణ్ణి అని చెప్పి ఒక అందమైన అప్సరసను పంపించారండి. ఒక వింత జంతువును ఒకదాన్ని రాజ్యం మీదకు పంపించారు. ఆ జంతువు అందరు ప్రజల మీద విరుచుకు పడుతూ ఉంటే దాన్ని వధించాలా అని చెప్పి రుక్మాంగదుడు బయలుదేరితే ఆ జంతువు ఏం చేస్తుంది అంటే ఇన్ని మార్గం తప్పించి ఆ అప్సరస ఉండే దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఆయన అక్కడ దాన్ని వధించినప్పుడు, బాగా అలసిపోయి ఉన్నప్పుడు ఆ అప్సరస యొక్క చెలికత్తెలు ఈయనకు సేద తీరుస్తారనమాట. తర్వాత ఆ అప్సరసను చూస్తాడు. ఆయన అప్సరసను చూసిన తక్షణమే ఈయన మోహిస్తాడనమాట. ఇంకొకటి కూడా మనం ఇటువంటి లీలల్లో గుర్తించాల్సింది ఏంటి అంటే, మనమేదో విని వినకుండా 16 మాలలు లెక్క పెట్టి పక్కన పెట్టేస్తున్నాం, లేకపోతే భక్తియుక్త సేవల్లో ఉన్నాం అని చెప్పి కేర్లెస్ గా ఉండడానికి లేదు మాయతోటి. నేను డివోటీ ప్రభు, ఏం పర్వాలేదు. ప్రభుపాదులు గారు ఒకసారి హైదరాబాద్కి ఆయన వచ్చారంట. వస్తే ఓన్లీ టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్నారు ప్రభుపాదులు గారిని రిసీవ్ చేసుకునేదాన్ని, ఇంకెవరు లేరు. అప్పుడు ప్రభుపాదులు గారు అడిగారంట, మిగిలిన వాళ్ళు ఎక్కడా అన్నారంట. అప్పుడు టెంపుల్ ప్రెసిడెంట్ అన్నారంట, ఆల్ ద డివోటీస్ ఆర్ టేకింగ్ రెస్ట్ ప్రభుపాద్ అన్నారంట. ఓ దే ఆల్రెడీ బికెమ్ డివోటీ సార్, ఐఎమ్ ట్రయింగ్ టు బికమ్ డివోటీ అన్నాడు ప్రభుపాదులు. వాళ్ళు ఆల్రెడీ భక్తులు అయిపోయారా, నేను భక్తుడు కావడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ డిసైపుల్, శిష్యుని యొక్క కర్తవ్యం. గురువు వస్తున్నాడు అంటే ఎంత సమయమైనా వేచుండి ఆయన్ని ఆహ్వానించి ఆయన సపర్యలు చేసి అప్పుడు నేను విశ్రమించాలా. గో అండ్ వేక్ దెమ్ అప్, వెళ్ళి వాళ్ళందరినీ లేపేయండి ప్రభుపాద్. వాళ్ళందరినీ లేపే. సో మనం ఏంటి అంటే చివరి క్షణం వరకు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి భక్తిలో. ఎస్పెషలీ భక్తిలో 3 ఆటంకాలు, కామ, కాంచన, కీర్తి. ఈ కామం, కాంచనం, కీర్తి, ఈ 3 భక్తిలో ఆటంకాలు అనమాట. వీటి 3 తోటి అవి మన ఎనిమీస్ గా మనం భావించాలి, మన యొక్క శత్రువులుగా భావించాలా ఆ 3 కూడా భావించి వాటికి సంబంధించినటువంటి ఏదన్నా మనల్ని కలత పెట్టేటట్టుంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంత గొప్ప మహాత్ముడు ఆ యొక్క అప్సరసను చూడగానే ఆయన ఆమె మోహానికి గురి అయ్యి ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పి ప్రపోజల్ పెడతాడు అనమాట. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, ఖచ్చితంగా మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, అయితే నాకొక కోరిక ఉంది, ఇప్పుడు అడగను, నేను అడిగినప్పుడు నా కోరిక తీరుస్తానంటే నేను వివాహం చేసుకుంటాను. నానికి రుక్మాంగదుడు అంగీకరిస్తాడు, కొన్ని సంవత్సరాలు అక్కడ గడిపేస్తాడు ఆమెతోటి. ఏకాదశి వ్రతానికి సెలవు చీటి పెట్టేస్తాడు, భక్తికి సెలవు చీటి, అన్నిటికీ మర్చిపోతాడు. తిరిగి మళ్ళా రాజ్యానికి వచ్చినప్పుడు ఆ వచ్చిన మరుసటి రోజు ఏకాదశి వ్రతమై ఉండి దండోరా వేస్తూ ఉంటే అప్పుడు గుర్తుకొస్తుంది ఆయన. ఈయన మర్చిపోయాడు, ప్రజలందరూ పాటిస్తున్నారు. ఆ దండోరా విని అరే 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 ఇన్ని రోజులు ఈ యొక్క మాయా మోహం వల్ల నేను మర్చిపోయానే. ఒకసారి మనం ఏదన్నా మంచి లీలాస్మరణలో ఉంటే భక్తి గురించి మర్చిపోతాం. మన లీలాస్మరణ భగవంతుడి లీలాస్మరణ కాదన్న, టైం తెలిసి తెలియకుండా గడిచిపోతుంది. బా ఈరోజు జపం అవ్వలేదు, ఈరోజు పుస్తకం ఏం చదవలేదు, సేవ కూడా సరిగ్గా చేయలేదు, మైండ్ డిస్టర్బ్ గా ఉంది, మనసులో వేరే ఏదేదో ఆలోచనలు ఉన్నాయి. సో అందువల్ల అరుక్మంగదుడు చాలా పాశ్చాత్తాపడతాడు. పాశ్చాత్తాపడి రేపు నేను ఖచ్చితంగా ఏకాదశి మళ్ళా మొదలు పెట్టాలా అని సంకల్పం చేసినప్పుడు ఆప్సరస్ వచ్చేస్తుంది అనమాట. స్వామి మీరు నాకు మాట ఇచ్చారు ఒక కోరిక తీరుస్తానని, ఇప్పుడు నాకు ఆ కోరిక తీర్చాలా. ఏంటది అని అడిగితే రుక్మాంగదుడు, మీరు ఏకాదశి వ్రతం చేయకూడదు, ఒకవేళ ఏకాదశి వ్రతం మీరు చేయాలంటే మీ కుమారుని యొక్క శిరస్సును నాకు బహుమతిగా ఇచ్చి అప్పుడు ఏకాదశి వ్రతాన్ని మీరు చేయాల. అప్పుడు రాజా రుక్మాంగదుడు, అరే ఇదేంటిది ఇంత పెద్ద పరీక్ష, నా కుమారుని యొక్క శిరస్సుని బహుమతిగా ఇవ్వాలా లేకపోతే ఏకాదశి వ్రతాన్ని నేను పాటించకూడదు అని ఆయన విలపిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే, అదే మనలాంటి కుమారుడైతే రాజ్యం వదిలిపెట్టి పారిపోతాడు, ఎక్కడన్నా పొరపాటున తలకాయ ఇచ్చేస్తాడేమో అని చెప్పి. కానీ ఆ కుమారుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయనకి ఈ విషయం తెలిసి పరుగు పరుగున రుక్మాంగదుడి దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, హే తండ్రి, మీరు మాత్రం ఏకాదశి వ్రతాన్ని మాత్రం మానద్దు, దయచేసి నా శిరస్సు కావాలంటే బహుమతిగా ఇచ్చేసేయండి అంట. నా శిరస్సు కావాలంటే బహుమతిగా ఇచ్చేసేయండి, అంతేకాని ఏకాదశి వ్రతాన్ని మాత్రం మీరు మానద్దు, దయచేసి ఇది నా విజ్ఞప్తి అంటాడు. అప్పుడు రుక్మాంగదుడు హృదయం గట్టి చేసుకుని వ్రతానికి ప్రాముఖ్యతనిచ్చి తన ఖడ్గం తీసి కుమారుని యొక్క శిరస్సు ఖండించబోతూ ఉంటే ఖడ్గం పూమాలగా మారి ఆ కుమారుని యొక్క మెడలో పడిపోతుందన్నమాట. భగవంతుడు ప్రత్యక్షమై రుక్మాంగదుణ్ణి అనుగ్రహిస్తాడు. అంటే ఇక్కడ చూడండి ఎంత గొప్ప పరీక్ష అది, ఒక పక్క కుమారుడు, ఒక పక్క భగవంతుని యొక్క వ్రతం. భగవంతుణ్ణి సంతృప్తి పరచడానికి ప్రాముఖ్యతనిచ్చాడు, కుమారుణ్ణి వదులుకునేదానికి కూడా సిద్ధమైపోయాడు అనమాట. మనం కూడా మన జీవితంలో కృష్ణ భక్తి మాయ, కృష్ణ భక్తి మాయ అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ భగవత్ సేవకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తామో, దానికి మనం కట్టుబడి ఉంటామో, అప్పుడు భగవంతుడు మెచ్చుతాడు, మెచ్చి ఆయన మనల్ని అనుగ్రహిస్తాడనమాట. సో అందువల్ల భగవద్భక్తుడు ఈ మాయ నుంచి తను తాను రక్షించుకోవాలన్నా ఈ మనసు చాలా చంచలమైనటువంటిది. అందుకని ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క కీర్తన, తర్వాత భగవంతుని యొక్క శ్రవణం, ఆయన యొక్క లీలలను శ్రవణం చేయడం, వీటి మీదే ధ్యానం పెట్టుకుని ఉండాలన్నమాట. లేకపోతే ఆ మనసు ఏంటి అంటే దానికి ఏదో ఒక ఆలోచన ఉండాల. ఈ భౌతికవాదు లేకపోతే ఈ యొక్క మెడిటేషన్ చేస్తారు చూడండి, కొంతమంది ధ్యానం చేస్తారంటారనమాట వాళ్ళు. నేను ఒక ఆయనతో డిస్కస్ చేస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా, జీరో లెవెల్కి వెళ్ళిపోవాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను స్వామి, రావట్లేదని. ఏంటి ఆ జీరో లెవెల్ అని, ఆలోచన లేకుండా ఉండాలంట. నేను రోజు కూర్చుంటాను ధ్యానానికి, ఆలోచన ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు, అదొక ఆలోచన. కానీ భక్తి యోగానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి అంటే, భక్తి యోగంలో మొన్న నేను ఆ బెంగళూరులో టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ దాంట్లో కూర్చోబెట్టారు ప్యానల్లో. ఒక డివోటీ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మైండ్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ప్రభు, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా అంటే, భక్తి యోగం గురించి మనం అర్థం చేసుకోలేదు. భక్తి యోగంలో మైండ్ని కానీ ఇంద్రియాలను కానీ కంట్రోల్ చేసుకోవడమే లేదు. ఏంటి అంటే డైవర్ట్ చేయడం, కంట్రోల్ లేదు. ఇక్కడ కళ్ళు చూడాలనుకుంటున్నాయి, రాధా గోవింద అష్టసఖి తీవ్రంగా చూడు, గంటసేపు కూర్చొని చూడు, నో ప్రాబ్లం. అట్లా చూడంగా చూడంగా ఏమవుతాయి, కళ్ళు ప్యూరిఫై అయిపోతాయి, వేరే విగ్రహాల మీదకి ఆసక్తి ఉండదు, భౌతిక విగ్రహాల పట్ల ఆసక్తి ఉండదు. ఎప్పుడైతే ఆ భగవంతుని విగ్రహాల పట్ల ఆసక్తి పెంచుకుంటామో భౌతిక విగ్రహాల పట్ల ఆసక్తి పోతుందన్నమాట. వినాలా అనుకుంటాం ఏదేదో చెత్త. భాగవతం క్లాస్కి వస్తే మనం కానీ ఏదన్నా వాళ్ళ కథ వీళ్ళ కథ ఏదో ఒక్క మిస్ అయిపోయినా ఒక్క పదం కూడా మిస్ కాకూడదు అనమాట, చాలా కేర్ఫుల్గా అయినా. కానీ ఇక్కడ అంటే సో శ్రవణం వినాలా 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 వినాలా. తర్వాత మాట్లాడాలనుకుంటాం. నేను మొన్నగొడ్డి ఓటీస్కి చెప్తున్నాను, ఒక ఆయన గుంతకల్లో ఒకసారి నేను ప్రీచింగ్కి వెళ్తే మంగళవారం మౌన వ్రతం అంట. ఆయన దేనిక వ్రతం చేయడం అనిపించింది నాకు, ఎందువల్లంటే నరకం ఆయనకి. ఆయన పెద్ద వ్యాపారస్తుడు అనమాట, అందరు వస్తున్నారు ఏదో సార్ అయ్యా అది ఇది అంటున్నాడు. అప్పుడైనా అర్థం కాలేదయ్యా అంటున్నాడు వాడు, అర్థం కాలేదయ్యా అన్నాడు. మళ్ళా పెన్న ఒకరు తీసుకుని సరేనయ్యా అన్నా. మళ్ళా ఇంకోడు వచ్చాడు, మళ్ళా వాడు వచ్చి అయ్యా అన్నాడు, చెప్తు అన్నాడు వాడు. అర్థం కాలేదయ్యా అన్నా. దేనిక మౌన వ్రతం, రోజంతా ఇదే గోల అనమాట. వాళ్ళు వచ్చి ఏదో అడగడం, ఈయన ఈయన రాసిడు చూపించడం. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే 24 అవర్స్ కృష్ణ కీర్తన చేయి, 24 అవర్స్ కృష్ణ గురించి మాట్లాడు, నువ్వు మౌని అంటున్నాయి శాస్త్రం. అది మౌనవ్రతం, నువ్వు మౌని. ఓన్లీ ప్రసాదం తిను, ఆత్మనే శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి నో ప్రాబ్లం. నువ్వు భోజనం చేసినట్టు కాదనమాట. ఇంకా ప్రసాదం ప్లేట్ ముందు నుంచి లేచండి. సో ఈ రకంగా ప్రతి ఒక్క కర్మ, ఆదిశంకరాచార్యుల వరకు కూడా గీతామహత్యంలో చివరికి ఆయన చెప్తారనమాట, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఒకే ఒక కర్మ జీవుడు చేయాలి, అదేంటి అంటే తస్య దేవస్య సేవ, ఆ దేవదేవుని యొక్క సేవ. భక్తి యోగంలో కంట్రోలింగ్ ఏం లేదు, ఇంద్రియాలని డైవర్టింగ్, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడం, అంతకుమించి ఇంకేం లేదు, అంతకుమించి ఇంకేం లేదు. చాలా సింపుల్, ఆచరణకు అనుచితమైనటువంటిది అనమాట. అయితే మనం ఎప్పుడైతే ఆ ఇంద్రియాలను భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చమో చాలా ప్రాబ్లం అయిపోతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది. డివోటీస్ అది చాలా నరకం. ఎందువల్లంటే కొంచెంసేపు ఇంద్రియాలు అటుపక్కకు లాగుతూ ఉన్నాయి, కొంచెంసేపు మళ్ళా బాగా లాగేస్తున్నాయి ఇంద్రియాలు అట్టు అంటే డివోటీలు ఎవరు గమనిస్తారు, పిలిచి రౌండ్సేపు కూర్చో నాతోటి అని చెప్పి ఈ తత్వం అంతా చెప్తాడు అనమాట. నేను ఒక ఆయన నాతో ట్రావెల్ చేశాడు, చాలా రోజుల నుంచి పరిచయం ఉంది ఆయనకి, ఆయన తోటి నాకు. నేను చెప్పేది ఏం వినట్లేదు. ఎందుకు వినట్లేదంటే నాకు తెలుసు స్వామి మీరు నన్ను భక్తిలోకి లాగేస్తారని, అందుకంటే నేను నా చిన్ననాటి స్నేహితుడు అనమాట. నాకు తెలుసు మీరు లాగేస్తారు భక్తులకు, అందుకని చెప్పి అను నేను అంటున్నాడు అనమాట. సో మనకు కూడా ఏమవుతుంది అంటే ఈ డివోటీస్ ఒక పక్క చెప్తున్నారు శుద్ధ భక్తి అంటే ఏమిటి, తర్వాత జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అప్పుడు అది ఇన్నంత వరకు ఇంకా నేను భక్తుడైపోవాలా, మళ్ళా మాయాదేవి ఏదో ఇమ్మీడియట్ గా పరీక్ష ఒక ప్రోడక్ట్ ని పంపిస్తుంది అనమాట, బిస్కెట్ ఇసిరేస్తుంది అనమాట. రేపటి నుంచి శుద్ధభక్తుడు, ఈ రోజుటికి మాత్రం ఈ రోజుటికి. ఎందువల్లంటే నాకు ఒక ఆయన రాజమండ్రిలో పోయిన మొదటి సంవత్సరం నుంచి పరిచయం ఉందన్నమాట. అతన్ని ఎప్పుడు చెప్పినా కానీ భక్తిలోకి రావయ్యా ఈ నియమాలు పాటించదు ఇదంటే బా న్యూ ఇయర్ నుంచి స్వామి ఇంకా ఏమైనా ప్రతిసారి న్యూ ఇయర్ న్యూ ఇయర్ 31 కొన్ని చేయాల్సిన ఉంటాయి స్వామి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ భక్తిలోకి వచ్చేస్తాను నేను. ఆయన కన్నా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా భక్తిలో చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు, ఇంతవరకు అతను భక్తిలోకి రాలేదనమాట. అందుకని చెప్పి పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ ఉండకూడదు. ఈ రోజే రేపు మనం ఉంటామో ఉండవు ఇంకో తెలియదు. పదం పదం ఎత్తి పదం, ప్రతి అడుగులో కూడా విపత్తు ఉంది. ఆ అల్టిమేట్ గా ఏంటి అంటే ఆ మృత్యువును చేరుకోబోయే లోపల ఆ కృష్ణ చైతన్యంలో మనం ఉన్నామా లేదా ఇది పరీక్ష. ఆ కృష్ణ చైతన్యంలో ఉంటే మరలా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుని చేరుకునేదానికి అవకాశం ఉంది. ఆ కృష్ణ చైతన్యంలో లేకపోతే మళ్ళా ఎవడి ఎవడి భావాన్ని బట్టి మళ్ళా వాడి ఇక్కడ జన్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుడు ఏం చెప్తున్నారు గీతలో, యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం తంతం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎవరు ఆ మృత్యు సమయంలో ఏ భావనతో నువ్వు శరీరాన్ని వదిలిపెట్టావో దాన్ని బట్టి తరువాతి జన్మ అనేది నిర్ణయింపబడుతుంది. మరి మనం మృత్యు ఒక్కటే ఇంటిమేషన్ లేకుండా వచ్చేది, మరి అది వచ్చేటప్పటికీ మనం సంపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్యంలో ఉండాలా? అప్పుడు కృష్ణుని స్మరించే దానికి అవకాశం ఉంటుంది. మంచిగా నిద్రపోయేటప్పుడు ఎవడన్నా వచ్చి లేపంగానే కృష్ణ అనలేదే. సో అందువల్ల ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి మనం, అది లాస్ట్ లో వచ్చేటువంటిది కాదు, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. అభ్యాస యోగయుక్తేన చేతసానన్యగామినం పరమం పురుషం దివ్యం యాతి పార్థ అను చింతయ. అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే ఆ చివరి మృత్యు సమయంలో ఆ కృష్ణుణ్ణి మనం స్మరించి శరీరాన్ని వదిలిపెట్టడానికి అవకాశం ఉంది. అంత్యకాలే నారాయణ స్మృతి, అంత్యకాలంలో ఎవరైతే కృష్ణ రామ గోవింద అని చెప్పి శరీరాన్ని వదిలిపెడతారో ఆ గమ్యాన్ని వాళ్ళు చేరుకుంటారు, ఆ గమ్యాన్ని చేరుకుంటారు అన్నమాట. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే, మనం ఎంత కృష్ణ నామాన్ని జపిస్తాము, ఎంత ఇతరుల చేత నామం పలికిస్తాము. ఎందువల్లంటే బెంగాల్ నుంచి పూరికి చైతన్య మహాప్రభుని కలవడానికి ఒక బృందం వస్తుందన్నమాట. వాళ్ళు వచ్చి వైష్ణవుడంటే ఎవరో అని అడుగుతారు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, ఒకసారి హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే వాడు వైష్ణవుడు అంటారు. వీళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు ఆ సంవత్సరం అంతా వీళ్ళకి విపరీతమైన టెన్షన్, ఒక్కసారి హరే కృష్ణ అంటే వైష్ణవుడు అయిపోతాడా, ఇదేంటిది మహాప్రభు ఇటు చెప్పారు అని మళ్ళా సంవత్సరం అంతా వెయిట్ చేసి మళ్ళా వస్తారు. స్వామి వైష్ణవుడు అంటే ఎవరు అంటారు. అప్పుడు మళ్ళా చైతన్య మహాప్రభు అంటారు, హరే కృష్ణ మంత్రాన్ని నిత్యం జపించేవాడు వైష్ణవుడు అంటారు. మళ్ళా వెళ్ళిపోతారు. మళ్ళా సంవత్సరం అంతా ఆలోచిస్తారు, ఇంకా సంతృప్తి లేదనమాట. మళ్ళా వస్తారు మూడో సంవత్సరం కూడా, వైష్ణవుడు అంటే ఎవరు అని అడుగుతారు మళ్ళా. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడు, నిత్యం నామం చేస్తూ ఇతరులను చేపించేటువంటి వాడు నిజమైన వైష్ణవుడు, ఇంక మళ్ళా వచ్చే సంవత్సరం అడగద్దు నన్ను అంటాడు. మళ్ళా వచ్చే సంవత్సరం అడగద్దు నన్ను, ఇది అల్టిమేట్. మళ్ళా ఇది అల్టిమేట్, నిత్యం నామం చేయడం ఇతరుల చేత చేపించేటువంటి వాడు. ఎందువల్లంటే వైష్ణవునికి తెలుసు ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు దుఃఖం నుంచి విముక్తి లేదు, దుఃఖం నుంచి విముక్తి లేదు, దుఃఖం నుంచి విముక్తి లేదు. సో ఆనందాలయమైనటువంటి ఆ భగవత్ రాజ్యానికి వెళ్ళినప్పుడే దుఃఖం నుంచి విముక్తి. మరి అక్కడికి వెళ్ళాలంటే ఆయన యొక్క చైతన్యంలో మనం గడపాలా. సో భక్తి అన్నటువంటిది ఏదో ఇమిటేషన్ కాదనమాట, ఇమిటేషన్ కాదు. ఎవరిని వాడు ఉద్ధరింప చేసుకునేదానికి తీవ్రతతో ఈ భక్తి అంగాలన్నింటినీ కూడా మనం పాటించాలా, ఇమిటేషన్ కాదు. ప్రభుపాదులు వారు చెప్తారు ఒక కథ, ఎవడో ఒక వెటనరీ డాక్టరు దగ్గరికి ఒకడు ఫస్ట్ డే అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడంట. ఆ రోజు వచ్చిన కేసు ఏంటి అంటే, ఒక గుర్రం యొక్క మెడ వాపుగా ఉంది అని చెప్పి ఆ గుర్రాన్ని పేషెంట్ గా తీసుకొచ్చారంట. అప్పుడు ఈ వెటనరీ డాక్టర్ అసిస్టెంట్ కి చెప్పారంట, స్లెడ్జ్ హ్యామర్ అంటే చెక్కతో చేసిన సుత్తి అది తీసుకురామన్నాడంట. అది తీసుకొని వస్తే మెడ దగ్గర వాపుగా ఉంది కదా, అక్కడ ఆ వెటనరీ డాక్టర్ కొట్టాడంట గట్టిగా గుర్రాన్ని. కొడితే కొంచెంసేపటికి ఆ వాపు తగ్గిపోయిందంట. అప్పుడు ఈ ఫస్ట్ రోజు అసిస్టెంట్ కి చేరాడు కదా వీడు, వీడేమర్థం చేసుకున్నాడంటే, ఓహో వెటనరీ డాక్టర్ అంటే సుత్తి తీసుకొని బాగలేదన్నటువంటి జంతువుని కొట్టేయడం, అది బాగైపోద్ది ఇంతేనా అనుకున్నాడంట. మరుసటి రోజే ఆపోజిట్ ఇంట్లో ఒక బోర్డు పెట్టేశాడు, నేను కూడా డాక్టర్నే అని చెప్పి. ఆయన ఎవరో ఒక ఆవునో లేకపోతే మేకనో తీసుకొచ్చారనమాట, ఏదో జ్వరం అనో ఏదో. వీడి దగ్గర ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట, పెద్ద సుత్తి. వాడు జంతువుని తీసుకురాగానే ట్రీట్మెంట్ ఇచ్చేస్తానని చెప్పి ఆ సుత్తి తీసుకొని దమ 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 కొట్టేశాడు. అది చచ్చింది. అది ఎప్పుడైతే చచ్చిందో వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఎంత ఫ్యూరియస్, వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే వీడిని చిత్త కొట్టేశారనమాట. వీడు, అరే ఆయన దాన్ని సుత్తితో కొట్టాడు, డబ్బులు ఇచ్చి వాళ్ళు పోయారు, నేను సుత్తితో కొట్టాను, అది చచ్చిపోయింది, ఇదేంటిది అని చెప్పి మళ్ళా వచ్చాడు వెటనరీ డాక్టర్ దగ్గరికి. అయ్యా మీరు చేసిన ట్రీట్మెంటే నేను చేశాను, నన్ను వాళ్ళు కొట్టేశారు స్వామి ఏంటి అన్నాడంట. ఒరే పిచ్చోడా, నిన్న ఆ గుర్రం తీసుకొచ్చారు కదా, అది ఒక దోసకాయ నవలకుండా మింగేసింది, అది గొంతులో ఇరుక్కుపోయింది. నేనేం చేశాను, ఆ సుత్తితో కొడితే లోపల అది పగిలిపోయి అది డిజాల్వ్ అయిపోయి మింగేసింది అనమాట. బయట నుంచి కొట్టినా కానీ ఆ సుత్తితో ఆ దోసకాయ పగిలిపోయింది, మింగేసింది. దానికి అది ట్రీట్మెంట్, జ్వరం అనేదో జంతువుని తెస్తే నువ్వు సుత్తితో కొట్టేస్తే అంటే ఒక రోజులో వీడు నాకేదో అర్థమైపోయిందని చెప్పి అనుకుని ప్రాక్టీస్ పెట్టేశాడు అనమాట. సో అందుకని భక్తి అంటే మనం ఆడివోటి లేకపోతే ఈడివోటి ఇంకొకరిని ఇమిటేట్ చేయడం కాదనమాట. మనందరికి వీఆర్ ద బెస్ట్ జడ్జెస్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్. మనకు తెలుసు మనలో ఎంత కామం ఉంది, మనలో ఎంత క్రోధం ఉంది, మనలో ఎంత మోహం ఉంది అని తెలుసు. అవన్నిటిని తెలుసుకొని నా స్థితి ఏంటి, స్థాయి ఏంటి అని అర్థం చేసుకుని వాటిని ప్రక్షాళన చేసుకునేదానికి నేనెంత భక్తి చేయాలా అన్నటువంటి తెలుసుకుని సాధన తీవ్రత చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలా. భక్తి అనేటువంటిది ఇమిటేషన్ కాదనమాట. ఇమిటేషన్ కాదు, నటించడం కాదు. ప్రతి ఒక్కరికి మనలో మన అనర్థాలు ఏంటి, మన రోగం ఏంటి మనకు తెలుసు అనమాట. సో అందువల్ల మనం చాలా కేర్ఫుల్గా మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి గుర్తించుకొని వాటిని ఎట్లా ప్రక్షాళనం చేసుకుని పవిత్రులమవుతామో అని తపన ప్రతి ఒక్క భక్తుల్లో ఉన్నప్పుడే అప్పుడు భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడు. ఆచార్యుల యొక్క అనుగ్రహంతో మనం ముందుకు వెళ్లేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల వ్రజవాసీస్ అంటే బృందావనంలో ఉన్నటువంటి వ్రజవాసులు అంటే వాళ్ళకు ఒకటే ఒకటి తెలుసంట, కృష్ణుణ్ణి ఎట్లా సంతృప్తి పరచాలా, కృష్ణుణ్ణి ఎట్లా సేవ చేయాలా, అంతకుమించి ఇంకేం తెలియదంట. వాళ్ళని వ్రజవాసులు అంటారు. ఆ క్వాలిటీస్ మనకు వచ్చినప్పుడు మనం గోలోక బృందావనానికి వెళ్లేదానికి అవకాశం ఉంది. ఎవరన్నా డివోటీని ఇంకో డివోటీ ఎవరు, ప్రభు గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి ప్రభు, గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్ గోల్ ఆఫ్ లైఫ్. కానీ అది హైయెస్ట్ అనమాట, చాలా పరమోత్కృష్టమైనటువంటిది. దానికి ఆ వ్రజవాసుల భావన మనం పొందాలన్నమాట. అంటే కృష్ణ 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 కృష్ణ, ఎప్పుడైతే ఆ భావన పొందుతామో అప్పుడు మనం గోలోక బృందావనానికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్, ఎనీ డౌట్స్? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శీల ప్రభుపాదికి, సదా గోవింద దేవస్థ సఖి వృందకి, హరినామ సంకీర్తనికి ఇతాయ గౌర్ ప్రేమనందే హరి హరి బోల్.